అప్పటికి పావు తక్కువ 9 మాత్రమే అయింది. ఒక్క రూపాయల్లా రూపాయిన్నర అయింది గనక, ఆ రూపాయిన్నర 2 రూపాయలైనా చేస్తే గాని ఇంటికి వెళ్ళకూడదని నేను అప్రయత్నంగా శపథం చేసుకున్నాను. అప్పటికి మా అమ్మ ఎసరైనా పెట్టి ఉండదు కదా, వెళ్ళి మాత్రం ఏమిటి చేయడం. అంచేత మళ్లీ బజారుకు వెళ్లి 6 తువ్వాళ్లు అంగాస్త్రం ఒకటి పుచ్చుకున్నాను. అనా మిగిలింది, అది మాత్రం ఊరికి ఎందుకు ముయ్యాలి అనిపించింది. ఏమంటే వర్తకుని చేతిలో ఉండవలసినది సరుకు, కానీ డబ్బు కాదు. ఈ ఊహతో అంగడి దిగి అలాగా ఇలాగా చూడగా ఒకచోట చిక్కాలు కనబడ్డాయి. వెళ్లి బేరం చేయగా ఆ వర్తకుడు అనాకి 2 చిక్కాలు ఇచ్చాడు. మళ్లీ బయలుదేరాను. కూరల అంగళ దగ్గర కనిపెట్టుకుని ఉన్న ఆడకూలీలిద్దరూ ముక్కాని చొప్పునిచ్చి ఆ చిక్కాలు పుచ్చుకున్నారు. మళ్లీ చల్లపల్లి వారి వీధికి వెడదామని ఉల్లితోట మీదకి మళ్ళగా పురోహిత వృత్తి చేసుకునే బ్రాహ్మణకుడు అంగాస్త్రం 1 తువ్వాలు పుచ్చుకున్నాడు. పత్రివారి ఇల్లు దాటుతూ ఉండగా ప్లీడర్ గుమాస్తా ఒక ఆయన తువ్వాలొకటి పుచ్చుకున్నాడు. సోమంచి వారి వీధిలో విద్యార్థి ఒకటి, చల్లపల్లి వారి వీధిలో బుగ్గమేసాల ప్లేడర్ 2 తువ్వాళ్లు పుచ్చుకున్నారు. అది దాటి 5 సత్రం సమీపాన వెడుతూ ఉండగా మిగిలి ఉండిన తువ్వాలు 1 మంగలి పుచ్చేసుకున్నాడు. లాభం మాట అలా ఉండగా 2 మాడు తెచ్చిన సరుకు కూడా వేడివేడి పెసరట్లలాగా ఇట్టే అమ్ముడుపోవడం నాకెంతో ఉత్సాహం కలిగించింది. అలా తిరగడం, చేతిలో సరుకు ఉంటే భోజనాల వేళదాకా 1 గంట అయినా తిరగవచ్చు. కానీ బజారుకు వెళ్ళాలి, కొనాలి. అప్పటికే 11 బావైంది. భోజనం మానుకుని మా అమ్మ నా కోసం కనిపెట్టుకుని ఉండదు గాని సరుకు పుచ్చుకునేటప్పటికే వేళ తిరిగిపోతుంది. అలా ఎందుకు తోచిందో గాని ఇల్లు విడిచి బయలుదేరి వచ్చేటప్పుడు అసలు లాభము తప్ప సరుకేమీ ఇంటికి పట్టుకు వెళ్ళకూడదు అనుకున్నాను. అంచేత భోజనం చేసి వచ్చేద్దామని ఇంటికి బయలుదేరాను. కానీ 1 మలుపు తిరిగేటప్పటికీ ఈసారి వచ్చిన లాభం ఎంతో చూసుకోవాలనిపించింది. తొందరే అనుకుంటూనే ముందుకు సాగాను. కానీ మోరంపూడి రోడ్డు మొగ చేరుకునేటప్పటికీ ఉత్కంఠ ఎక్కువైపోయింది. అడుగు పడిందే కాదు, నడి రోడ్డు మీదే జేబులో ఉండిన డబ్బు తీశాను. చూడగా 2 రూపాయల 3 అణాల మొక్క అని ఉంది. నాళంవారి సత్రం సమీపించేటప్పటికీ ఇద్దరు బ్రాహ్మలు త్వరగా త్వరగా అంటూ ఆత్రంగా లోపలి గురుకుతున్నారు. సత్రంలో భోజనాలకు పొద్దులు రాసే సమయం అది. వాళ్ళని చూశాడప్పటికీ అక్కడే భోజనం చేద్దామనిపించింది. మహానుభావుల నాళంవారు అనూచానంగా నిరతానుదానం చేసేటప్పుడు కాదని ఇంటికి వెళ్లి జురుకునేదేముంది. లోపలికి వెళ్ళాను. అప్పటికి పొద్దుల పుస్తకం మూసేయడానికి సిద్ధంగా ఉన్నాడు గుమస్తా. ఎవరో ముసీలి బ్రాహ్మడు తొందరపెట్టగా కంగారుగా వెళ్లి నా పేరు చెప్పాను. దానిమీద గుమాస్తా కళ్ళెర్ర చేసి ఇంతసేపు ఏమి చేస్తున్నావు అన్నాడు. నేనేదో నసికాను. మన వాళ్ల తెలివితేటలు ఇలా ఉంటాయి, పొద్దు రాయకపోతే మాత్రం నానా గోల చేస్తారు అని రుంజుకుంటూ పేరడిగాడు. రాసుకున్నాడు. అడుచూసి ఇడుచూసి ఏదో సవరిస్తున్నట్టు నటించి జనం ఎందరో తెలిపే కాలంలో మాత్రం 2 వేసి గభీమని పుస్తకం మూసేసి పట్టుకుని చక్కాబోయాడు. నాకు నవ్వు వచ్చింది, కోపము వచ్చింది. చూడగా భోజనాలకు బ్రాహ్మణులు అక్కడ 25 మంది దాకా ఉన్నారు. పుస్తకంలో సంఖ్య ఎంత ఉందో మరి, ఎప్పుడో ఒకప్పుడు వచ్చి పరీక్ష చేసుకుంటే యజమానికి దొంగతనం దొరుకుతుందా? దినము ఎంత సొమ్ము ఇలా హరించబడుతోందో ఎవరు చెప్పగలరు? పోని భోజనాలకు వచ్చేవాళ్ల సంగతి. తర్వాత నాకు తెలిసింది ఈ సత్రాలు ఆగంతుకులకే గాని ఊళ్ళో ఉంటున్న వాళ్ళకి కాదని. కాక అప్పటి నా యోగ్యత నువ్వే ఎరుగుదువు. ఇదిలా ఉండనిస్తే భోజనాలకు వచ్చి ఉండిన వారిలో 2 నేను ఎరుగుదును. ఒకడు మా స్వగ్రామానికి పక్క ఊరివాడు, ఆయన వడ్డీ వ్యాపారం చేస్తాడు, సంభావనలకి ఊళ్ళు తిరుగుతాడు, దొంగ సాక్ష్యాలు చెబుతాడు, కోర్టు సమనతో వచ్చిన భత్యం పుచ్చుకుని కక్షిదారు దగ్గర హోటల్ ఖర్చులు మళ్లీ లాగి వేళ అయ్యేదాకా గోదావరి రేవులు కాసి చివరికిలా సత్రాలకు ఎగబడతాడు. 2వవాడు ఆర్యాపురం వాడే, డబ్బు పెట్టి చీట్లాడతాడు, దీపాలు పెడితే మాత్రం బహునిషా మీద ఉంటాడు, బ్రాహ్మణ వీధినే ఉండడు. ఆటకి డబ్బు లేకపోతే మాత్రం చెంబుతూ హూకుని బయలుదేరతాడు. అన్నదానం చాలా గొప్పదే, సందేహం లేదు. కానీ దానికైనా పాత్రాపాత్ర వివేచన ఉండాలి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ సత్రాల్లో అపాత్రులకే ఎక్కువ వినియోగం. ఇది దానం అనిపించుకుంటుందా? అన్నదాతలకి ఈ పాటికి దృక్పథం మారాలి. భోజనాలు అయ్యేటప్పటికీ 1 గంట కావచ్చింది. పొద్దుటిపూట అంతా అదే పనిగా తిరిగిన శ్రమకి భుక్తాయాసం తోడైంది. కానీ నేనదేమీ లక్క చేయలేదు. చెయ్యి కొడుక్కోవడం తడుగా మనస్సు బజారుకి ఉరకల వేసింది. బేరాలు మించిపోతున్నట్టు ఆందోళన, లాభం మరెవడో కొట్టుకుపోతున్నట్టు కంగారు నన్ను ఉద్రిక్తుణ్ణి చేశాయి. మళ్లీ బజారును పడ్డాను. ఏకాయకిన అక్కడి నుంచి మళ్లీ ఇన్నీస్పేటలోకే ఉరికాను. 2 అయింది, 2:30 అయింది, 3 అయింది, కానీ బేరం తగలలేదు. చూడమని దేవురించినా సరుకు చూసిన వాళ్లు కనపడలేదు. విసిగిపోయాను. ఇక వర్తకం నడవదేమో అనిపించింది. అయినా ఓపిక పట్టి తిరిగిన వీధినే తిరిగాను. 1కి 2 మాటలు తువ్వాళ్ళు అంగవస్త్రాలు అని కేక కూడా పెట్టాను. కానీ లాభం లేకపోయింది. బాగా నిరుత్సాహపడిపోయాను. దీనివల్ల అంతవరకు లేని కాళ్ళతీత కనబడింది. 4 గిళ్ళావతల విశాలమైన అరుగులు కనబడ్డాయి. అక్కడ కాసేపు కూర్చుందామనుకున్నాను. ఇంతలో ఒక వితంతువు భామవేషం తెరవడిలినట్టు వయ్యారంగా వచ్చింది. తువ్వాళ్ళకేం గాని అంగస్త్రాలు చూపించు అంటూ కళ్ళు తిప్పుకుంది. తిరగడ రాయిలాగా అరుగు మీద చతికిలబడి తేంచింది. వెళ్ళి ఉన్నవన్నీ ముందు పడేశాను. ఆవిడ బట్ట మైలపడిపోతుందన్నట్టు కొంచెం ఎడంగా జరిగి కొంతసేపు మడతలన్నీ పరకాయించింది. తర్వాత ఏమైతే కానీ అని తెగించినట్టు ముట్టుకుని ప్రతిదీ కింద మీద వేస్తూ 2-5 నిమిషాలు తిప్పి తిప్పి చూసింది. చివరికి తువ్వాలు కొనడమా అంగాస్త్రం కొనడమా అనే సందేహంలో పడింది. అది ఓ పట్టాన తెలుసుకోలేకపోయింది. అంగాస్త్రం పొడుగ్గానే ఉంది కానీ వెడల్పు చాలదు. తువ్వాలు వెడల్పు ఉంది కానీ పొడుగు చాలదు. ఇది ఆమె బాధ. దీంతో తువ్వాలు నేతపుచ్చుకోవడం, మడత విప్పి తిరగా మరగా వేసి చూసి నా మీద పడేయడం, అంగాస్త్రం పుచ్చుకోవడం, అదన్నీ చూసి చూసి విసిరికొట్టడం. అబ్బే వద్దోయ్, నిన్ను ఆపచేశానా పాపం, ఏం చేయను, వెళ్ళిపో అనడం. ఆ మాట మీద నిలవక నీకేది ఇవ్వాలని ఉంటే అది ఇచ్చేసి వెళ్ళిపో అనడం. నీ మొలాన నాకు మదిపోతాం తెలుసా అంటూ లేచినట్టే లేచి మళ్లీ చతికిలబడ్డాం. వీధిపోయే అమ్మలక్కల్ని నిలేసి నా సంగతి విడిచిపెట్టి ఏమిటేమిటో కబుర్లు విడేయడం. చూశాను, విసుగు పట్టలేక, ఆహా ఇలాంటి బేరాలు తగిలితే 2 చేతులా తినాలి బొవ్వ అని రుంచుకున్నాను నేను సరుకు పూగు చేసుకుంటూ. దీని మీద ఆవిడ చొర్రుమంది. ఏమబ్బి, నేను కొనుక్కోననుకున్నావా, కొనుక్కోలేననుకున్నావా, లింగు లింగుమంటూ 4 తువ్వాళ్ళు 4 అంగస్త్రాలు వేసుకొచ్చావు. లక్షల మీద వర్తకం చేసేవాళ్ళలాగా మిడిసి పుడుతున్నావు. చాలులే, నేర్చుకుపోయావు మహా. లాభం కొట్టుకుపోవడానికి వచ్చిన వాడికి ఇంత ముక్కున కోపం ఉంటే ఎలాగా అని గింజుకుంటూ 1 అంగస్త్రం 1 తువ్వాలు లక్కుని బొడ్డు కంగు విప్పి 3 పావులాలు నా మీద విసురుగొట్టి, మరి దయచేయి, అవతల బేరాలు మించిపోతున్నాయి కావసం అని తిప్పుకుంటూ ఇంట్లో కూడా ఇచ్చింది. నాకు వల్ల మాలిన కోపం వచ్చింది, అంతకంటే ఎక్కువగా నవ్వు వచ్చింది. కానీ 2 మూర్తులు విడుదల కావడం, 3 పావులాలు చేతిలో పడ్డం, అవి 2 అంతరించి ఆనందం అంకురించింది. ఇంతేకాదు, దీనివల్ల నాకింకో మేలున్నూ సిద్ధించింది. అది వర్తకం చేసేవాడు విసుగు కనపడనివ్వకూడదన్న జ్ఞానం. ఎంతో కొంత లాభం వేసుకోకుండా ఏ వర్తకుడు సరుకు ఇవ్వడం. అయితే కొనుక్కునేవాడు అమ్మాయివాడి దగ్గర తనే మహా తెలివైన వాడన్నట్టు దర్జా వెలిగిస్తాడు. తన ఆత్మగౌరవానికి భంగం రానంతసేపు వర్తకుడు దానికి అభ్యంతరం చెప్పకూడదు. పైగా కొనుక్కునేవాడు మంచి వస్తువు దొరికిందని తృప్తిపడాలి. నేను గనక ఇంత తక్కువ ధరకు కొనగలిగానని పొంగిపోవాలి. వర్తకుడు దద్దమ్మ అథవా అమాయకుడు అని జాలిపడాలి. నిజానికి ఇద్దరికి కూడా ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. కానీ తామ వస్తువు కొనడం వర్తకుని ఉద్ధరించడమే అని కొనుక్కునేవారిలో కొందరు నమ్మకం. మరో పని చేతగాక వర్తకులు బజారును కూర్చుంటారని జాలిపడేవారిని ఎందరినో చూశాను నేను కొనుక్కునేవారిలో. నువ్వేమి చూశావు? మళ్లీ నాలుగు వీధులు తిరిగితే గాని ఏదీ చూపించు అన్నవారు లేకపోయారు. అప్పుడైనా మంచి పేరం తగిలితే బాగుండిపోను. ఒక వింత మనిషి తగులుకున్నాడు. అప్పటికి 50 పడి నడుస్తోంది ఆయనకి. మనిషి చూస్తే దబ్బు పండు వనెలో కలగా ఉన్నాడు, కానీ శుద్ధ జంతువు. ఆయనతో అవస్థపడి అవతలకు వెళ్లేదాకా మాత్రం నాకు ఆ సంగతి తెలియలేదు. జరిగింది ఏమిటంటే, ప్రతి అంగాస్త్రము మొర వేశాడు ఆయన. ప్రతి తువ్వాలో మొలక చుట్టుకుని చూసుకున్నాడు. ఒక తువ్వాలు విప్పి మధ్యకి మడిచి భుజాన వేసుకుని చేతులకి విరిచిగట్టుకుని భుజం ఎగరేసుకుంటూ అటు ఇటు ప్రచారం చేశాడు. తిరిగి తిరిగి ఒక కుర్చీ మీద అది పరిచి దాని మీద కూర్చున్నాడు. హఠాత్తుగా జ్ఞాపకం వచ్చినట్టు ఉవ్వెత్తుగా లేచి గబగబా వెళ్లి దాంతో టేబుల్ మీద దుమ్ము దులిపాడు. తెరచెరా లోపలికి వెళ్లి చేతులు కడుక్కుని దాంతోనే తుడుచుకుంటూ వచ్చాడు. చివరికి, నీకు అమ్మాలని ఉంటే బేరం లేకుండా ఒకటే ధర చెప్పు, లేదా పట్టుకుపో అంటూ నా మీద పడేశాడు. నాకు కోపం వచ్చింది పంతులు. ఒళ్ళు మండుకుపోయిందంటే నమ్ము. ఏమిటి వరస అని అడిగాను. అంత గతి లేకపోతే భార్యమణి పాతకొక చీరిక వాడుకోరాదా అనేశాను. ఎప్పుడైనా ఏదైనా కొని ఎరుగుదు అని నిలదీశాను. నీదే సొమ్మ, అవసరాలన్నీ ఇలా తీర్చుకుని ఏమాత్రం గడించావయ్యా అంటూను దులిపేశాను. దీని మీద చాలా కోపం వచ్చింది ఆయనకి. కానీ గొనుక్కోవడమే కానీ మాట పైకి రానివ్వడం. అది చూసి ఏదో నసుకుంది మేడిపండుకి అనుకున్నాను. ఇంతలో లోపల నుంచి 40 ఒక ఆవిడ వచ్చింది. వెంటనే పిల్లి అయిపోయాడు మానవుడు. అందుకే నేను ఆశ్చర్యపడుతూ ఉండగా, ఈ జన్మకి ఇంతే, ఇంటకు దయచేయండి అని తగ్గు స్థాయిలో ఉరివింది ఆవిడ. పిల్లి కూడా మాయమైపోయింది ఆ క్షణంలో. అప్పుడు చూసింది ఆవిడ నా కేసి. ఆవిడ అడగ్గా నేను జరిగిందంతా చెప్పాను. ఈ వీధికి కొత్త వాడవా? ఇంకెప్పుడు ఆయనతో మాట్లాడకు, పిలిచి నా పలక్కు, ముందు నీకెంత ఇవ్వాలో చెప్పు అంది ఆవిడ. నేను చెప్పాను. ఆవిడ ఇచ్చేసింది. పంతులు, ఐశ్వర్యవంతుల బిడ్డల్లో ఎలాంటి మహానుభావులున్నారో ఎప్పుడైనా చూశావా? నిజంగా బ్రహ్మదేవుడు సృష్టి చాతుర్యం చూడవలసింది వాళ్ళ దగ్గర, బేదవాళ్ళ దగ్గర కాదు. ఇలాంటి బేరాలతో ఎంత చిరాకు పుట్టినా అంతసేపు ఓపిగ్గా తిరిగి ఎలాగో సరుకు విడుదల చేసుకున్నాను. అప్పటికింకా పొద్దు ఊకుతోంది. అంగడి తెరుచు కూర్చున్న వాళ్ళకి అదే భలే సమయం, కానీ నాకేమి లాభము?